அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
விஷ்ணு பக்துடவையின நீ என்ற புட்ட ஜாதிஸ்வரக பூர்வஜன்ம ஜானம் உன்னது நாடு. ఎందుకంటే నేను వైకుంఠం నుంచి వచ్చాను కదా, మరి అందువల్ల పూర్వజన్మ జ్ఞానం. స్వర్గాది లోకాలను చూస్తే పూర్వజన్మ జ్ఞానం ఉండదు, మంచి పనులు చేసినా కూడా. ఆ పూర్వజన్మ జ్ఞానం రావాలంటే బ్రహ్మలోకం, గోలోకం, సత్యలోకం, వైకుంఠం, కైలాసం, ఈ పంచలోకాల నుంచి భ్రష్టులు వచ్చేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది బాగా. లేదా చచ్చిపోయేటప్పుడు అనుకోకుండా భగవత్ కీర్తన చేసి చచ్చిపోతారు చూడండి, వాళ్ళకు కూడా వెంటనే జన్మ వస్తే పునర్జన్మ పూర్వజన్మ వాసన ఉంటుంది. అందుకే వాడు పలానా ఢిల్లీలో ఆ ఇంట్లో ఉన్నాను నేను ఇప్పటికీ చెప్పేవాడు, కొంతమంది అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు. వీళ్ళు ఆ కేటగిరీలో దేనికో చెందిన వాళ్ళు, మనం ఖచ్చితంగా తెలుసుకోలేకపోవచ్చు కాక. అలాగ ఈయన ఏమంటున్నాడు భద్రశీలుడు, నేను వైకుంఠం నుంచి స్వర్గం, స్వర్గం నుంచి నీకింట్లో పుట్టడం వల్ల నాకు జాతి స్మరణ ఉన్నది, అంటే పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, అదంతా నీకు వివరించాను. అందువల్ల ఈ జన్మలో ఏం చేస్తున్నాను, అనుకోకుండా పూర్వజన్మలో ఏకాదశి వ్రతం చెయ్యడం, చచ్చిపోవడం ఇవన్నీ గుర్తున్నాయిగా యముడి సంభాషణ. ఈ పిల్లవాళ్ళందరి చేత నారాయణ అర్చన చేయిస్తున్నా. తస్మాత్ విష్ణువార్చనోద్యోగం కరోమి సహబాలకై, ఈ పిల్లవాళ్లతో విష్ణు అర్చన చేయిస్తున్నా, ఏకాదశి వ్రతం చేయిస్తున్నాను, ఇది పిల్లలకి చెబుతున్నాను, ఏమంటావు నాన్న అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. అబ్బా ఏకాదశి నాడు తెలియకుండా ఉపవాసం ఉంటేనే నా కొడుకు ఇంత గొప్పవాడయ్యాడు ఆ పూర్వజన్మలో, ఒక పాపాత్ముడైన మహారాజు అయిన నా కొడుకు ఈ జన్మలో ఇంత గొప్పవాడయ్యాడు, జన్మత ఇతనికి నారాయణ స్మరణ వచ్చింది, పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, వైకుంఠానికి వెళ్ళగలిగాడు. అటువంటి ఏకాదశిని తెలిసి భక్తితో చేస్తే వాడెంత గొప్పవాడవుతాడు. నిప్పు తెలియకుండా వాడినా ప్రమాదమే, తెలిసి వాడినా ప్రమాదమే. తొక్కామండి, నేను చూడలేదు, తొక్కాం ఎందుకు కాలిందంటే అది మాంతుందా కాలుస్తుంది. అలాగా ఏకాదశి వ్రతం తెలియక చేసిన వాడిని కూడా అనుగ్రహిస్తుంది, ఇంకా నిజంగా భక్తితో చేసేవాడిని ఎలా అనుగ్రహిస్తుందో అనుకుని ఆశ్చర్యపోయి ఆ కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆ కొడుకు మళ్ళీ అన్నట్ట, నాన్న విష్ణు పూజాంచ అహరహ పరమస్థానకాంక్షయ ఏకాదశి వ్రతం ఎత్తు కొర్వంతి శ్రద్ధయా నరాగా తేషాంతు విష్ణు భవనం పరమానందదాయకం ఏవం పుత్ర వచ శ్రుత్వ సంతుష్టో గాలవో ముని. నాన్న అందువల్ల నేను పరమభక్తితో విష్ణు వ్రతం చేస్తున్నాను. నువ్వు కూడా ఏం చేస్తావంటే నీ శిష్యులకి లోకానికి కరపత్రాలు వేసి పంచిపెట్టు. ఏమని? అహరహ ఎల్లవేళలా అన్నమాట. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజు భగవంతుడైన నారాయణుడిని సేవించాలి. పరమస్థానం పొందాలనుకున్నవాడు ఏకాదశి వ్రతం చెయ్యాలి అప్పుడప్పుడైనా. ఎవడు భక్తి శ్రద్ధలతో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు స్వయంపాకం ఉంచుకొని దానం చేసుకుని భోజనం చేస్తాడో, లేక ఏకాదశి నాడు అవకాశం దొరికితే జాగరణ చేసి ధరిస్తాడో, అటువంటి వాడు విష్ణు భవనానికి, పరమానందదాయకమైన వైకుంఠ భవనానికి వెళ్ళి బ్రహ్మానందం పొందుతాడు అని కొడుకు మళ్లీ చెప్పగా సంతుష్టుడయ్యాడు గాలవుడు. సంతోషం పొంది కొడుకుని కౌగిలించుకున్నాడు. నా వంశం పరమ పావనమయ్యింది అని ప్రజలందరినీ పిలిచాడు. ఈ జరిగిన రహస్యం అంతా చెప్పాడు. వారందరినీ భక్తుల్ని చేశాడు. వారందరి చేత ఏకాదశి వ్రతాలు సామూహికంగా చేయించాడు. ఇప్పుడు కూడాటండి ఒంటరిగా చేయడం కంటే సామూహికంగా చేస్తే గొప్పది. ఒక్క వ్యక్తి తనొక్కడు పురాణం విన్నాడు అనుకోండి, పిలిపించుకుని వాడికి వచ్చే పుణ్యం కొంత అయితే వేల మందికి సామూహికంగా వినిపిస్తూ వచ్చే పురాణం ఫలితం ఎక్కువ. అలాగే భజన, సంకీర్తన, వ్రతాలు, తీర్థాలు ఇవి సామూహికంగా చేసే కొద్దీ ఫలితం ఇస్తాయి. అలాగే పాదయాత్రలు ఇవన్నీ కూడా ఎక్కువ పెరిగే కొద్దీ ఆ కర్తకి ప్రేరణ చేసిన వాడికి అధిక ఫలితం. అందువల్ల వేలాది మంది చేత వ్రతాలు చేయించాడు. తద్వారా దివ్యమైన తేజస్సు ఆ ముఖానికి వచ్చింది. తెలియకుండా తేజస్సు వచ్చేస్తుంది ముఖానికి. ఆ తర్వాత వారందరూ ఆ హరిపూజ విధానం వల్ల చిట్ట చివరన ఆయుద్ధాయం తీరగానే వైకుంఠం నుంచి విమానం వస్తే అందరూ సామూహికంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఓ నారద, ఇది అత్యద్భుతమైనటువంటి ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ. ఈ కథ నీకు చెప్పాను, సంతోషం కలిగిందా అనగానే నారదుడు ఆనందపడ్డాడు. ఎటువంటి విషయాలు చెబుతూ ఉన్నావు నువ్వు? రహస్యాతి రహస్యములైన విశేషాలు చెబుతున్నావు. అవి ఆనందంతో వింటున్నాను నేను. ఇంత పూర్వం నువ్వు ఈ కథ ప్రారంభించేటప్పుడు సదాచారపురులు అని ఒక మాట విసిరావు. ఎవడు సదాచారపురుడు? అసలు సదాచారం అంటే ఏమిటి? ఆచారం అంటే నడుచుకునే విధానం. సదాచారం అంటే మంచి నడుచుకునే విధానం, మంచి నడవడి. అసలు ఏది నడవడి? ఆ విశేషాలు వివరించరాదు. అనగానే సరకసనందరాజ మహర్షుల నారదుడి యొక్క ఆసక్తిని మెచ్చుకుని, నాయన, ఎవడు తన కర్మని సక్రమంగా ఆచరిస్తాడో వాళ్ళందరూ సదాచారపురులే. తన పని, తన డ్యూటీ, తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించిన వాడు సదాచారపురుడు కింద లెక్క. ఆ ఆచారాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. దేశ కాల మార్గాలను బట్టి వాటిని ఆచరించాలి. అటువంటి విశేషాలు నీకు వివరిస్తాను. అయితే విన్నవన్నీ నువ్వు ఆచరించమని కాదు, ఇవి కూడా మళ్ళీ ఏమిటి, నీ దేశానికి వరకొస్తో లేదా, నీ కాలానికి వరకొస్తో లేదా చూడమన్నాడు. పూర్వం 1000 ఏళ్ళు తిండి లేకుండా తపస్సు చేసేవారు అని వచ్చిందండి పురాణంలో. నేను కూడా 1000 ఏళ్ళు తిండి లేకుండా తపస్సు చేస్తానంటే నీ బతుకు 1000 ఏళ్ళు ఎక్కడుంది? 1000 ఘడీలు ఉందో లేదో తెలియదు. కాబట్టి ఇలా ఉపవాసాలు ఉంటే డామ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ కాలానికి అది పనికిరాదు. తిని అది మనకి పనికొచ్చే వాటిని, ఉత్తమమైన వాటిని స్వీకరించాలి. అయితే కొన్ని యుగాలకి కొన్ని పనికిరావని ఖచ్చితంగా చెప్పారు. అవి మాత్రం ఖచ్చితంగా అలా పాటించాలి. విను. దేశాచారాస్తాగ్రాహ్యాహ, ఏమని చెబుతున్నాడు వినండి. స్మృతి ధర్మ విరోధత, ఏమని చెప్పాడు? దేశం, ఆచారం, వీటిని ఆ పరిస్థితుల్ని బట్టి గ్రాహ్యములు చెయ్యాలి. అవి కూడా వేదానికి వ్యతిరేకంగా లేనివి పట్టుకోవాలి. ఎలాగా? ఒక దేశంలో 6 ఏళ్లకే పెళ్లి చెయ్యి అని ఒక నిర్ణయం ఉంది. చచ్చినట్టు నువ్వు 6 ఏళ్ళు పెళ్లి చేయకపోతే ఆ దేశం శిక్షిస్తుంది. నేను ఆ దేశం యొక్క చట్టం అది, కాబట్టి ఆ దేశంలో అదే చెయ్యి. ఇక్కడ 6 ఏళ్ళు పెళ్లి చేశానంటే నేను తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానం తీర్థయాత్ర చూడని వాడు. ఓ మధ్యన ఆ మధ్యలో సన్యాసి గారు దిగిరాడు జైల్లో. ఏమండి ఇలా వచ్చారంటే తీర్థయాత్ర బయలుదేరాను ఆయన, శ్రీకృష్ణ జన్మస్థానం చూడాలనిపించి పక్కన వాడు జబులు చేయటాన్ని ఇక్కడికి వచ్చి పారేశారు అన్నాడు. అది అక్కడికి పారేస్తారు, అది కూడా తీర్థయాత్రలో భాగం అవుతుంది అప్పుడు వాడికి. కాబట్టి ఆచారం దేశం యొక్క చట్టాన్ని కూడా బట్టి ఉంటుంది. ఆ ఆచారములు కూడా ఎలా చెయ్యాలి, ఏదో మొక్కుబడికి చేయడం కదట. కర్మణ మనస వాచ యత్ర ధర్మం సమాచరేత్. నువ్వు ఒక పని చేస్తున్నావు, ఏదో గతిరేక చేయడం కదా, పనిని ఆసక్తితో చెయ్యాలి, లేదా దాన్ని పట్టించుకో. మనస్ఫూర్తిగా చెయ్యాలి, అంటే నీ మనస్సులో ఏది ఆలోచిస్తున్నావో అదే పని చెయ్యాలి, నీ మాట కూడా అదే ఇవ్వాలి. రత్నాకర్ గారు వచ్చారు ఇంటికి, వారి బాబు ఈ దుర్మార్గుడు ఏదో అడగడానికి వచ్చాడురా బాబు అని లోపల బెంగ పైకి, ఏం కావాలి గురువు గారు అని వెరినవ్వు నవ్వి పైగా. నేను నిజంగా పోలిగిన పోరుకుని ఏదో ఫలానది కావాలండి అన్నాను అనుకో, ఆరి దిక్కుమాలడా నీకు నేను చేయడం ఏమిటని పైకి, అయ్యి బాబా గురువు గారు మీరు అడగడం నేను చేయకపోవడంరా అన్నాం. ఆ తర్వాత వెళ్ళాక వీడికి వ్యతిరేకంగా చేయడం ఇది కాదు. మనస్సు వాక్కు కర్మ సమానంగా ఉండాలి. అదిగో అటువంటి వాడిని ఆచారములు అంటారు. ఇప్పుడు చెబుతున్నాడు వరసగా, కలియుగంలో కొన్ని నిషిద్ధమట చూడండి. ఏమిటా కలియుగంలో అంటే, కమండలు విధారణం, కమండలం ధరించడం, ఇది కలియుగంలో పనికిరాదు. సన్యాసిక ఆశ్రమ స్వీకారం పనికిరాదట కలియుగంలో. మరి కానీ పనికిరాదంటే వాడు మన ఆశ్రమం చూస్తూ ఉంటే కొన్ని ఏ శిరువులు పనికిరావు. అయ్యి బాబో అత్యద్భుతంగా ఉంటున్నాయి అవి, మన ఇళ్ళ ఇల్లు కాదు ఇవి పూరిళ్ళు. ఆశ్రమం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమో నాకు తెలియదు, ఎవరికైనా కోపం వస్తే నారద పురాణంలో 25వ అధ్యాయంలో చెప్పారు 13-12 శ్లోకాలు వరస పెట్టి, కలియుగములో సన్యాసాశ్రమ స్వీకారం ఎవరికి పనికిరాదు. తర్వాత దేవరాజ్య దేవర న్యాయం అని ఒక న్యాయం ఉన్నదట. ఏమిటా న్యాయము అంటే, పూర్వం అన్నగారికో తమ్ముడికో సంతానం లేకుండా అన్నగారో తమ్ముడో పోయాడు అనుకోండి. ఉదాహరణకి మనకి వేదం చేస్తుంది కదే, విచిత్ర వీరుడు చచ్చిపోయాడు, అతని భార్య అంబిక అంబాలిక, వాళ్ళకి పిల్లలు లేరు. అప్పుడు వేదవ్యాస మహర్షిని పిలిచింది వాళ్ళమ్మ సత్యవతి. దేవరన్యాయం అనే పేరుతోటి సోదరుడి యొక్క భార్యలకి సంతానాన్ని ఇచ్చాడు వేదవ్యాసుడు. ఇలాగ తమ్ముడు చచ్చిపోతే తమ్ముడి భార్యకి అన్నగారు సంతానాన్ని ఇవ్వచ్చు, అంతవరకు భార్యగా స్వీకరించవచ్చు. అలాగే తమ్ముడు అన్నగారి భార్యకి సంతాన ప్రసాదం చేయొచ్చు. ఇది ఆ యుగ ధర్మం, దేవరన్యాయం అంటారు. ఇది ఈ కలియుగంలో నిషిద్ధం. సుతోత్పత్తి మధుర్పర్కే పశువర్వత, ఈ విధంగా దేవరన్యాయంతో సుతోత్పత్తి చేయడం దోషం. తర్వాత పశువులను వధించి బలి ఇవ్వడం అనేది ఈ యుగంలో నిషిద్ధం అంట. అమ్మవారి ఆలయంలో మొన్న మధ్యన రాట్నాల కుంట గురించి వేసేశారు, నరికి పారేస్తున్నారని సుస్పష్టంగా చెప్పాడు. ఏమని, మధుపర్కే పశువర్వత, ఆలయాలలో యజ్ఞాలలో భగవంతుని పేరు చెప్పి పశువు యొక్క వధ చేస్తే వాడు అతి భయంకరమైన రోగ పీడితుడై కొన్ని కోటానుకోట్ల జన్మలు నిషిద్ధమైనటువంటి వంశాల్లో పుట్టి నానా కష్టాలు అనుభవించి చేతులు వంకర తిరిగి నా అనారోగ్యం పాలవుతాడు అని చెప్పారు. తర్వాత ఆ ఆలయంలో పశువుని వధించి తేనే పాపం అంటున్నాడు కదా, పశువుని వధించడమే కదట మాంసాశనం. ఆ మాంసం అక్కడ తిన్నాడు అనుకోండి, ఇక వాడి పాపాన్ని ఎవడు కూడా చిట్టాలో ఎక్కించలేడు, చిత్రగుప్తుడు వర్ణించలేడు. మరి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది తీసుకెళ్లి ఈనాడులో వేస్తే కనీసం కొంతమంది అయినా నా పురాణ నారదుడు అనేది నమ్మితేను, నమ్మని వాడు ఏరా నీ గొప్పదగా చెబుతున్నామని కత్తి పట్టుకుంది నా మీద పెడితే నేనేం చేయలేను. తర్వాత శ్రాద్ధంలో పూర్వం మాంసం పెట్టేవారు, శ్రాద్ధే మాంసాశనం, శ్రాద్ధకాలంలో మాంసం పెట్టకూడదు, గారెలు పాయసమే పెట్టాలి, ఈ రెండు కూడా కలిపితే మాంసంతో సమానం. అందుకే ఉత్తర రోజుల్లో మాంసం ఎంత ప్రమాదమో అంత ప్రమాదమైన గారెలు పాయసం వండుకుని తినకూడదు అన్నారు. ఒక్క తద్దిరాలు శ్రాద్ధాల్లో తప్ప ఉత్తప్పుడు ఎవరినైనా పోయినానికి పిలిచి గారెలు పాయసం పెడితే ఇదిగో ఇది మహాదోషంగా చెప్పారు. ఈ రెండింటి కాంబినేషన్ పనికిరాదు. తెలియక చేశారంటూ పూర్వం లెప్పలేసుకోండి, భవిష్యత్తులో మా ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను చంపేస్తారు, మేము ఈ వరకు చేశామండి ఏం చేయమని. తెలియక చేసిన దానికి రెండు లెంపలతో సరి. తర్వాత వానప్రస్థ ఆశ్రమస్థత, పెళ్లి చేసుకుని వాడు హఠాత్తుగా అడవికి వెళ్లి నివసించడం పనికిరాదట. వానప్రస్థం అంటే అడవిలోకి వెళ్లి సన్యాసం వేషం వేసుకుని అక్కడ జీవించడం, అది పనికిరాదు. ఎందుకు పనికిరాదు తెలుసా, తెలుసు ఆయనకి వేదవ్యాసుడికి. మనం అడిగి వెళ్ళామనుకోండి, నక్సలైట్లేమో అని పోలీసు వాళ్ళు కాల్ చేస్తారు, పోలీసు ఇన్ఫార్మర్ ఏమో అని నక్సలైట్లు కాలుస్తారు. అది ఆ ప్రమాదం ఉందని తెలుసు గనక ఈ యుగంలో అడవిలో జీవించడం వానప్రస్థాశ్రమం పనికిరాదన్నాడు. ఇక తరువాత ఏం చెప్పాడు, దత్తాక్షతాయా కన్యాయ పునర్దానం వరాయ చ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సఖ్యంగా ఉన్నంత కాలం వాళ్ళని విడదీసి రెండో పెళ్లి చేయకూడదట. ఇక్కడ ఈ కిటికీ ఏమిటి అర్థం ఏమిటో తెలుసా, వాళ్ళిద్దరు కొట్టుకు తెచ్చిపోతుంటే మాత్రం వాళ్ళకి విడాకులిస్తే దోషం లేదు ఈ కలియుగంలో. పూర్వం భర్త చంపేసినా కొట్టేసినా తిట్టేసినా పడుంటూ అన్నారు ఆ యుగంలో, అప్పుడు ఆ భర్తను సేవించడం ధర్మం అట. ఈ యుగంలో మాత్రం ఈ యాసిడ్ తల్లే భర్తలు, లేదా నిద్రపోతున్న భర్త పేక కోసే భార్యాముడులు ఇలాంటివి వింటూ ఉంటాం. అందువల్ల ఏమన్నాడంటే వారిద్దరు అనుకూలంగా ఉన్నంత వరకు వారిని విడదీసి వారికి మరొక పెళ్లి చేయకూడదు, తద్వారా అంతరార్థం గ్రహించవలేను. నైష్ఠికం బ్రహ్మచర్యం చే పుట్టినప్పటి నుంచి నేను బ్రహ్మచర్యంతో ఉంటాను కఠినంగా అని ఎవడన్నా నిర్ణయించుకోవడం దోషం. ఎందుకంటే ఈ యుగంలో ఎవడో కఠిక నిష్ఠా బ్రహ్మచారి గరిష్ఠుడు ఉండడట, అది అబద్ధమట, అసత్యమట, కుదరదట వాడికి. అందువల్ల అస్ఖలిత బ్రహ్మచారులు ఉండరు గనక ఈ ఆశ్రమం పనికిరాదు. వీడు పెళ్లి చేసుకుని తదనంతరం భార్య యొక్క అనుమతితో ఇంట్లోనే ఉండి బ్రహ్మచర్య దీక్ష పాలించవచ్చు కొంతకాలం తర్వాత. కాని పుట్టుకతో ఎవడు కూడా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకునేందుకు కలియుగంలో, ఇది కలియుగం వాడి కోసం చెబుతున్నాడు, పనికిరాదు. తర్వాత నరమేధ అశ్వమేధకు, నరమేధం మనిషిని చంపే ఒక యజ్ఞం ఉన్నది అది పనికిరాదు. అశ్వమేధ యాగం పనికిరాదు ఈ యుగంలో. మహాప్రస్థాన గమనం, ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవలసింది, అందుకే వెరీ ఇంపార్టెంట్ అని రాశా. మహాప్రస్థానం అంటే సతీ సహగమనం. భర్త తచ్చిపోతే భార్య చితిలో దూకి తచ్చిపోవడం కానీ, లేక భార్య తచ్చిపోతే భార్యతో పాటు భర్త గారు దూకి తచ్చిపోవడం, ఈ రెండింటినీ మహాప్రస్థానం అంటారు. ఇది ఘోర దోషము, ఈ రెండు పనికిరావు, మనం చేసే అధికారం లేదు. తర్వాత గోమేధం, ఆవుని చంపడం అనేది ఈ కలియుగంలో దోషం, పనికిరాదు, ఇవి పనికిరావు. ఏతాం ధర్మాన్ కలియుగే వర్జ్యాన ఆహుర్ మనీషిణః. అందువల్ల మనీషిణః, మనీష అంటే జ్ఞానం, బుద్ధి, ఆ బుద్ధి కలిగిన వాడు మనీషి. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారే, ఈ పురాణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వ్యాపించండి లోకంలో, ఈ ధర్మాలు చెప్పండి. కలియుగంలో ఇవన్నీ ఏమన్నాడు, ఏతాం ధర్మాన్ కలియుగే వర్జ్యాన్, ఇవి వర్జించవలను నిషేధాలు, వీటిని విడిచిపెట్టేయాలి, ఇవి కలియుగంలో పనికిరావు. ఇక దేశాచార పరిగ్రాహ్యాస్తత్తద్దేశగతైర్నరైహి, ఆ దేశం ఆ ఆచారం ఆ పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని ఉన్నాయి, ఇవి చేసి తీరాలి. ఒకవేళ ఎవడైనా తన దేశం తన కాలం తన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోకపోతే సర్వధర్మ బహిష్కృత, వాడు అన్ని ధర్మాల నుంచి బహిష్కృతుడే. దేశకాలమాన పరిస్థితులను బట్టి నడుచుకుని వాడు కూడా ధర్మ బహిష్కృతుడితో సమానుడవుతాడు. ఇక ఏమేం చెయ్యాలి ఉత్తమమైనవి చెబుతున్నాడు. యాచయే త్యజనే యోగ్యాన్ విప్రో నిత్యోదకీ భవేత్ కుర్యాచ్చ వేద గ్రహణం తథాగ్నేశ్చ పరిగ్రహం గ్రాహ్యే ద్రవ్యే చ పారక్యే సమబుద్ధిర్భవేత్ తథా. ఎప్పుడూ కూడా అర్హుడైన వాడిని చూచి దానం చెయ్యాలి, అర్హుడైన వాడిని చూచి ధర్మం చెయ్యాలి. ఇచ్చిన వస్తువును తిరిగి లాక్కోకూడదు. ఎవడెవడికి ధర్మం చెయ్యొచ్చో ఎవడికి ధర్మం చేయకూడదో చెబుతున్నాడు. ఎవడు ఆయుధాలు అమ్ముకు బతుకుతాడో వాడికి ఎప్పుడూ కూడా పొరపాటున ధర్మం చేయకూడదు. అలాగే చెప్పులు అమ్ముకులు చేయించేవాడికి కూడా ధర్మం చెయ్యకూడదు. కోపగించకండి, ఇది వేదవ్యాసుడు చెప్పాడు, నారదునికి సనకసనందరావు చెప్పాడు. ఎవడు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తాడు, ఎవడు సమస్త పురాణ ఇతిహాస కోవిదుడో అటువంటి వాడిని వెదికి దానం చెయ్యాలి. ఇవి కాకుండా అడ్డమైన వాడికి దానం చేస్తే అది కూడా దోషంతో సమానం. ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకున్నవాడు ఉన్నాడే, కక్కినటువంటి ఆహారాన్ని భుజించిన వానితో సమానం. ఎవడైనా సరే లోకానికి హితం కోరుకుంటే, లోకాలన్నీ బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుండాలని కోరుకుంటే అటువంటి వాడు కూడా ధర్మాత్ముడే. మంగళం ప్రియవాదిత, లోకానికి మంగళం చెయ్యడం ఎంతో, చెయ్యాలని కోరుకోవడం కూడా అంత గొప్పటండి. అందరం మనం దాన ధర్మ చేయాలి, అందరం అందుగా కృష్ణలాగా మొత్తం పద్ధతి పురాణాలు చెప్పించగలిగే శక్తి ఉండదు. కనీసం దాన్ని ప్రోత్సాహపడతారట, కృష్ణ గారు ఇది చేయిస్తున్నారే ఓహో ఓహో అనుకుని మనం కూడా ప్రశంసించుకుని అది ఉపయోగించుకోవాలట. వీళ్ళని కూడా మంగళం ప్రియవాదిత అంటారు. అంటే ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టిన వారిని యథాశక్తిగా చేయూతనిచ్చి ప్రశంసించి పాలు పంచుకోవడం కూడా అటువంటి పుణ్యం కార్యక్రమంతో సమానము. కాబట్టి వాళ్ళు ఉత్తముల కిందే భావింపబడతారు. సర్వే చమునితాం యాంతి స్వాశ్రమోచిత కర్మణ. ఎవడు ఇలా ఉచితమైన కర్మలు గొప్ప పనులు చేయిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని మునితో సమానంగా భావించి గౌరవించి పొగుడుతారు వాళ్ళు ధర్మాత్ములట. అంటే ఉత్తమమైన కార్యక్రమాలు చేయించే వాళ్ళు మహర్షులతో సమానం, వాళ్ళని దూషించకూడదు. అలా దూషించకుండా పొగిడేవాళ్ళు కూడా వాళ్ళు ఈ ఉత్తమమైన కర్మలు ఆచరించే మహాత్ములతో సమానం. తర్వాత ఎవడు నాస్తికులతో స్నేహం చేస్తాడో, ఎవడు పురాణాలను దూషిస్తాడో వాళ్లతో స్నేహం చేసేవాడు ఉన్నాడే మూఢ, మూర్ఖుడు వాడు. జండాల తామ్రజేత్తు, అనేక భయంకర జన్మలు ఇస్తాడు వాడు. ఈ వర్ణ ఆశ్రమ ఆచారాదులు పేర్లు చాలా అత్యద్భుతమైన ఘట్టం ఇది. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చేయవలసిన విశేషాలు నామకర్మ దగ్గర నుంచి వీడికి చాలా చెప్పాడు. మనం తెలియక చాలా చేసేస్తూ ఉంటాం, వీలుంటే ఆచరిస్తాం గనక ఆయన ఒక విషయం చెప్పాడు. అసలు ఒక స్త్రీ గర్భవతి అయ్యాక 4వ నెలలోనే సీమంతం ఉత్సవం చెయ్యాలి. 4వ నెలలో సీమంత ఉత్సవం చేస్తేనే అది గొప్పదట. ఎవరిష్టం వచ్చినట్టు వాడు చూస్తున్నారు అనుకోండి, చతుర్థంలో చేయమన్నాడు. ఆ చేయించినప్పుడే పిల్లవాడికి పెట్టి పేరును ఊహించుకున్న వాళ్ళు ఉత్తములట. ఇక కుదరదనుకోండి, అటువంటి వాళ్ళు పుట్టిన తర్వాత 11 రోజుల లోపు నామకరణం చేయగలిగితే ఆ కుర్రవాడికి ఆ నామకరణ మహోత్సవం పట్టిస్తుంది. పుత్రుడు పుట్టిన తర్వాత లేక పుత్రిక పుట్టిన తర్వాత ఈ తండ్రి తల్లి సచేల స్నానం చెయ్యాలి. ఇది నియమం, మనం చేయటం లేదు. హాస్పిటల్లో కురుడు పోసుకున్నారు, వార్త తెలిసింది, వార్త తెలియగానే తల్లి తండ్రి బట్టలతో స్నానం చెయ్యాలి. దీన్ని అత్యద్భుతమైన జాతకర్మ అన్నారు. సచైలం జాతకర్మాచ, తల్లి చేయలేకపోయినా కనీసం తండ్రి చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. 5వ శ్లోకంలో చెప్పారు, 25లో, జాతే పుత్రే పితా స్నాత్వా సచైలం జాతకర్మచ. మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతానంటే గుర్తుంటుంది మీకు. కొడుకు లేక కూతురు నాకు పుట్టారు అనే వార్త తెలిసింది అనుకోండి ఒక తండ్రికి, వెంటనే ఆ బట్టలతో స్నానం చేస్తే ఆ కొడుకు ఆయురారోగ్యవంతుడు అవుతాడు, ఆ వంశానికి వాడు వృద్ధి కలిగిస్తాడు. పట్టించుకోకుండా ఆ బట్టలతో ఇంట్లో తిరిగితే ఆ కుర్రాడు అల్లరి చేయడం ఏదో ఎంతో కొంత తేడా పలుకుతాడు. సరే, తర్వాత ప్రాయశ్చిత్తాలు చాలా చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇది ఒక ఉత్తమ మార్గం. ఆ తర్వాత స్నానం చేశాక స్వస్తి వాచన మంత్రాలతో మళ్ళీ ఇంట్లో ప్రవేశించాలి. స్వస్తి ప్రజాభ్యం లాంటివి కానీ మంగళ మంత్రాలు కాని పురోహితులు చదువుతారు. ఇక చూడండి, 11వ రోజున ఈ స్నానం చేసి పిల్లవాడికి ఆ మంగళ కార్యక్రమం చేస్తాం కదా జాతకర్మం, అప్పుడు గనక నామనిర్దేశం చేస్తే 11వ రోజున వాడు ఉత్తముడు అవుతాడు ఆ కుర్రవాడు. ఇంకా తర్వాత ఎప్పుడో 7 పోయాకో 2 పోయాకో పేరు పెట్టుకున్నాం, 3 వచ్చాక పెట్టుకున్నాం అంటే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి. ఏమని చెప్పాడు అంటే, అన్నేన కారయేత్యస్తు సచండాల సమోభవేత్. ఈ పేర్లు పెట్టేవాళ్ళు తెలియక అన్నంలో పేర్లు రాస్తారట కొంతమంది. అలాంటి ఆచారాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయనకు తెలుసు కాబట్టి. వాడు చండాలుడితో సమానం. బియ్యంలో పేరు రాస్తే వాడు ఉత్తముడు. పాల మీద కనుక పేరు రాస్తే వాడు కూడా ఉత్తముడే. కుర్వీత నామ నిర్దేశం సూతకాంతే యథావిధి. ఏమైనా సరే సూతకం అంటే 11వ రోజు స్నానం పూర్తవుతుంది పిల్లవాడికి, అది లెక్క. అక్కడ అది ఉత్తమము, ఇంకా సుస్పష్టంగా చేయమన్నాడు. ఇక పేర్లు ఎలా పెట్టాలో చెబుతున్నాడు వినండి. ఇది కూడా అస్పష్టం అర్థహీనంచ శ్రుతి అతిగుర్వక్షరాన్వితం నద్దత్యాన్నామ విప్రేంద్ర తథాచ విషమాక్షరం. అస్పష్టమైన పేర్లు పెడతాం, ఆ పేరుకి ఏమర్థం వాడికే తెలియదు. కొంతమంది పేర్లు పెడుతూ ఉంటారు, ఏమిటో నాకు ఆ పేర్లకు అర్థం ఏంటి, ఇప్పుడు కూడా నాకు తెలియదు, ఈ సృష్టి వాడికి తెలియదు. ఒక అమ్మాయి పేరు ఏదో పెట్టారు, నా దగ్గరకు ఆ పేరు వచ్చింది. ఆ పేరుకి ఏమిటమ్మా అర్థం అన్నాను. ఏళ్ళదని పేరండి, పేరుకి అర్థం ఏమిటండి అంట. అశ్రుత అని పేరుట అమ్మాయికి. అశ్రుత అంటే ఏమిటర్థం తెలుసా, వేదానికి వ్యతిరేకం, లేకపోతే ఏనాడు విననిది అని అర్థం. అదొక దోషం. ఈ అశ్రుత ఏమిటి కర్మ? ఈ మధ్యని మరీ తెలివితేటలు ఎక్కువైపోయి ఎవరైనా పోతే పేపర్లో అశ్రుతాంజలి అని ప్రకటన. అశ్రుతాంజలి అంటే ఏమేది అర్థంరా, వాడి ఉద్దేశం అశ్రువులతో అంజలి ఇవ్వడం అని వాడి ఉద్దేశం అంట. కానీ అశ్రుతాంజలి అంటే అదేం కాదు, అదొక బండబూతు, చెప్పడం అనవసరం. ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కల్పించి వేసేస్తే అవసరం వాడికి దోషం. అంచేత అస్పష్టమైన అర్థం లేని పేర్లు పెట్టకూడదు. పేర్లు కూడా దోషవంతమైన పేర్లు పెడతాం, కొన్ని పెట్టకూడదు. అందులో మూడు పేర్లు అసలు సృష్టిలో పెట్టరాదన్నారు. రేవంతం, రేవంత్ అనే పేరు భయంకరమైన నామం. రథం నడిపే సారథిని, గుర్రం నడిపే రౌతుని రేవంత్ అంటారు. ఇది పెట్టిన వాడు భ్రష్టుడు అవుతాడు, ఆ కొడుకు పాడవుతాడు, వాడి వల్ల తండ్రికి కూడా కష్టం వస్తుంది. ఇక రెండవది రవికుమారుడు, రవిసుతుడు. రవికుమారు అని పేరెట్టారు అనుకోండి, రవికి సూర్యుడికి డైరెక్ట్ గుడికి అవడం అంటే శనిగాడు లేదా యమధర్మరాజు, ఈ రెండు మనకి డైరెక్ట్ పేరు. ఇక వరం వల్ల పుట్టాడు ఎవరు, కర్ణుడు, అర్థాంతరంగా చచ్చిపోతాడు అపఖ్యాతితో, తల్లిదండ్రులకు దూరమై. అందువల్ల ఇది కూడా దోషం అన్నారు, ఇవి పనికిరావు. కాబట్టి ఆ పేర్లు కూడా అర్థహీనమైన కొన్ని భయంకరమైన పేర్లు పెట్టరాదు. అతి గుర్వక్షరాన్వితం బాగా పొడుగైన పేరు. మీ ఊళ్ళో కల్లా పెద్ద పేరు ఎవరిది, ఆయనదండి మా ఊళ్ళో కల్లా పెద్ద పేరు ఉన్నవాడు, వీర వెంకట బాల సత్య సూర్య వరప్రసాద రామచంద్ర వరప్రసాద మూర్తి కీర్తి రావు ఏదో ఒక ఏడాది పొడుగు పిలిచి చివరికి డికే వికే ఆర్కే విపిఎన్వి ప్రసాద్ చెట్టు చివరికి వచ్చారు అనమాట. అతి గుర్వక్షరాన్వితం, ఇంత పొడుగు పేర్లు ఏమైనా ఉంటే మొదట్లో తిరిగి పెట్టేస్తే వాళ్ళు ఎంపలు వేసుకుని క్షమార్పుడు కోరి కట్ చేసుకోమన్నాడు పేరు. అచేత సాధారణంగా నియమం ఏంటంటే అసలు 16 అక్షరాలు మ్యాక్సిమం, అది కూడా అనవసరం, తక్కువ అక్షరాలు పెట్టుకోమన్నాడు. ఇంకా చూడండి, మగవాడికైతే సరి అక్షరములు, ఆడవాళ్ళకి విషమాక్షరాలు పెట్టుకోవాలి బేసి. ఆడవాళ్ళకి 1, 3, 5, 7 ఇలా పెట్టుకెళ్ళాలి. మగవాడికైతే 4, 2, 6 అలాగ సరి అన్నమాట. ఈవెన్ నెంబర్స్ మగవాడికి, ఆడ్ నెంబర్ మీద వచ్చేది స్త్రీలకి పెట్టాలి. ఏ నామానికైనా ముందు స్త్రీ చేర్చగలిగితే అంత పూర్వం పెట్టిన మొత్తం తెలియక చేసిన దోషం అంతా ఆ క్షణంతో ఎగిరిపోతుంది. అంచేత స్త్రీ అనేది ఉత్తమోత్తమంగా పెట్టారు. ఇక ఇవి నామములలో ఉండే నియమాలు. బాల్యం అంటే 18-20 సంవత్సరాల వరకు ఉండేటటువంటి అవస్థ విద్యాభ్యాసానికి సంబంధించిన అవస్థ. ఈ కాలంలో శ్రద్ధాశక్తులతో గురువులను సేవించి రకరకాలైన విద్యలు నేర్చుకోవాలి. ఈ కాలంలో విద్యాభ్యాసం మానేసి మరేదైనా వృత్తిలో ప్రవేశిస్తే అది కూడా దోషం. అంచేత నియమ ప్రకారంగా ఈ కాలంలో విద్య నేర్చుకోవాలి. ఈ కాలంలో మనిషి జితేంద్రుడే, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే ఉండాలి. బ్రహ్మచర్యావస్థలో ఉండి విద్య నేర్చుకునే ఇటువంటి వాళ్ళట పొరపాటు కూడా మద్యం, మాంసం, ఉప్పు, తాంబూలం, ఈ ఎంగిలి తినడం ఇవన్నీ చేయకుండా నియమవంతమైన జీవితం గడపాలి. వేదశాస్త్రాలు తపస్సు ఇవన్నీ పరమ పవిత్రమైనవి. వీటిలో ఆరితేరినటువంటి వ్యక్తి ఉన్నాడే వాడు జ్ఞానవృద్ధుడు, తపోవృద్ధుడు. అటువంటి వాళ్ళను చూచిన వెంటనే వినయంగా నమస్కారం చేయాలట. అసలు ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి నమస్కారం చేయకూడదు, మనకి మీమాంస ఒకటి ఉన్నది. దానికి సనక సనందరాజులు నారదుని వివరిస్తున్నారు. వేద శాస్త్రోపదేశేన తం పూర్వం అభివాదయేత్ అసౌ అహం ఇది బ్రూయాత్తిజో వైహ్యభివాదనే. వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవి బాగా తెలిసిన వాడు ఎవరైనా ఉంటే తమ పూర్వం అభివాదయేత్ వారికి ముందు నమస్కారం చేయాలి. చాలా మంది ఉన్నారండి ఒక చోట, ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరికి ముందు నమస్కారం చేయాలంటే ఇటువంటి వాళ్ళకి తొలి నమస్కారం చేయాలి. ఈ అభివాదం చేసేటప్పుడు నేను తమకు నమస్కారం చేస్తున్నాను అనే మాట ఉపయోగించాలట. ఏదో ఫలానా పేరు కలిగిన నేను మీకు నమస్కారం చేస్తున్నాను. ఆ నమస్కారం చేసిన తర్వాత ఏమనుకోవాలట, ఎందుకు నమస్కారం చేస్తున్నావు ఒక వ్యక్తికి? మిమ్మల్ని హరిస్వరూపులుగా భావించి అని రెండవ మాట అన్నారు. ఈ రెండూ చేయగలిగినటువంటి వాడు ఉత్తమమైన సంస్కారము, ఆచార వ్యవహారాలు తెలిసిన వాడు, సదాచార పురుడు. ప్రతి వాడికి దండం పెట్టకూడదు, చిన్నపిల్లలకి. తర్వాత నాస్తికం, వేదాలు లేవు, పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు, ఇవన్నీ పుట్టిటివి అనేవాడు నాస్తికుడు. సాధారణంగా మనం దేవుడు లేడు అంటే నాస్తికుడేమో అనుకుంటాం, అది తప్పు. దేవుడు లేడన్నవాడు భక్తి లేనివాడంతే. నాస్తికుడు అంటే వేదాలు లేవు, పురాణాలు లేవు, ఇతిహాసాలు లేవు అని, శాస్త్రాలు లేవు అన్నవాడే నాస్తికుడు అనాలి. అదనమాట, దైవం లేదన్నవాడు మాత్రం వాడిని నాస్తికుడు అనరు, వాడిని భక్తిహీనుడు అంటాం. అంచేత వేద పురాణ ఇతిహాసాలు లేవు అని తిరస్కరించేవాడు నాస్తికుడు. అటువంటి నాస్తికునకు భిన్న మర్యాద, సమాజంలో ఉండే మర్యాదలు, కట్టుబాట్లు ఉల్లంఘించేవాడు, విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు అన్నమాట. వీళ్ళకి కృతజ్ఞనం చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు. ఇవాళ అవసరం కొద్ది వెళ్ళి వాడి చుట్టూ పసాలు తిరుగుతాం, పని అయిపోయేకేమీ లేదు అంటారట. అది అటువంటి చేసిన మేలు గురిచిపోయే దుర్మార్గులకి నమస్కారం చెయ్యకూడదు. దొంగతనం చేసేవాడికి నమస్కారం చెయ్యకూడదు. వాడు ఎంత గొప్పవాడైనా అవనండి, దొంగకి దండం ఏమిటి? అయ్యా దొంగ గారు నమస్కారం అంటే అంటున్నావు ఈ కలియుగంలో తప్పనిసరి పరిస్థితుల్లో. ఎంచేదంటే మనలోనే ఉన్నారు దొంగలు. ఇవాళ మనల్ని పరిపాలించేవాళ్ళలో మూడు వంతుల మంది దొంగలు కాక మంచివాళ్ళు ఎక్కడో చూస్తున్నారు ఈ కలియుగంలో. మరి వాళ్ళకి దండం పెడుతున్నాంగా, అది దురదృష్టం ఇది. కానీ శాస్త్ర నియమ ప్రకారం అలా దండం పెడితే వాళ్ళ చేతులు నరికించుకుంటేనే ఆ పాపం పోతుంది. అయినా దండం పెడుతున్నామట, దానికి దోష ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసునండి? ఇవన్నీ ఇప్పుడు ఈ మర్యాద సదాచారం చెయ్యని వాడికి కపిల గోవును దానం చేయడం, కపిల గోవుకి ప్రదక్షిణలు చేయడమే ప్రాయశ్చిత్తం. కపిల అంటే నలుపు, నల్లని యావం, దానికి ప్రదక్షిణలు చేయడం ఆ కపిల గోవు దానమే వీటికి ప్రాయశ్చిత్తం. తర్వాత కితవం, మోసగాడు, తర్వాత జూదమాడేవాడు, అటువంటి వాళ్ళకి కదా చిన్న వివాద ఎట్టి పరిస్థితుల్లో దండం పెట్టకు. పాషండ వ్రతం వేస్తూ అడ్డకూలుగా శాస్త్రాల్లో ఉండే వాటిని తిరస్కరించి మాట్లాడేవాడు పాషండు అనమాట. దేవుడి గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి, పురాణం ఎందుకు వినాలి, వాడు చెప్పినట్టే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయా అని వాటిని అడ్డకూలు వాదం చేస్తారు కొందరు. వీళ్ళని పాషండులు అంటారు. దీనికి దండం పెట్టుకో. పతితం, పతితులు, తినకూడనివి తినేవాళ్ళు, చెయ్యకూడనివి చేసేవాళ్ళు, ఆచార వ్యవహారాలు అసహ్యించుకునేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రుల్ని కర్రబెట్టి బాధేవాళ్ళు, వీళ్ళని పతితులు అన్నారు. పతితులు అంటే ఆరు రకాలు ఉన్నారట. ఎవరు అంటే మాతృ పితృ విభేదనా, తల్లి తండ్రి వీళ్ళని తిట్టినా కొట్టినా వాళ్ళు నెంబర్ వన్ పతితులు. రెండవది తినకూడనివి తినడం, ఎక్కడ పడితే అక్కడ అటమైన గడ్డి అనమాట. మూడవది త్రాగకూడని పదార్థాలు తాగడం. నాలుగవది దేవాలయాల లాంటి చోటుకు వచ్చినప్పుడు కొన్ని పవిత్ర లక్షణాలు పాటించాలి, అవి పాటించని వాళ్ళు. ఐదవది భర్తని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు తిరగడం. తర్వాత ఆరవది ఇతరుల యొక్క సొమ్ముని ఎలాగైనా దొంగతనంగా వాళ్ళకి తెలియకుండా లాగేయడం. ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడు పతితులు. అటువంటి వాళ్ళు చూస్తేనే పాపం ఉన్నారు, వాళ్ళకి దండం పెడితే ఇంకెంత పాపం కూడా. వ్రాత్యం వ్రత భంగాలు చేసేవాళ్ళు ఉంటారు, 10 మంది చూడటం కోసం వ్రతం చేస్తున్నట్టు నటిస్తూ ఇంటికి వెళ్ళాక శుభ్రంగా భోజనం చేస్తారు. ఇది కూడా ఆశ్చర్యం. మరి ఏమిటో వేదవ్యాసుడు ఎలాంటి వాళ్ళని చూసాడో తెలియదు కానీ ఏకాదశి ఉపవాసం ఉన్నానంటే అంటే ఇక్కడ ఇంటికి వెళ్ళి కడుపునిండా భోజనం చేస్తాడంట. అయ్యి బాబాయ్ అంత నిష్ఠగా వాడు లేడంటే ఇంటికి వెళ్ళాక వీడి పని వీడు చేస్తాడంట. వీడు వ్రాత్యుడు. తథా నక్షత్ర జీవితం, డప్పు జ్యోతిష్యం పేరు చెప్పి గుంజేవాడు. ముహూర్తం పెట్టాలంటే 50, నక్షత్రం చూడాలంటే 50, ఇలా కొన్ని రేట్లు ఉంటాయి ఫిక్స్డ్. వీళ్ళకి దండం పెట్టడం దోషం. తథా పాతకి నంచైవ కదా చిన్న వివాది, పాతకులకు నమస్కారం చేయకూడదు, మహాపాపాలు చేసే వాళ్ళకి దండం పెట్టకూడదు. ఉన్మత్తం పిచ్చి వాళ్ళకి, బాగా తాగిన మత్తులో ఉండే వాళ్ళకి, వాళ్ళకి దండం పెట్టకూడదు. శఠం మొండి పీరుగులు ఉంటారు కొంతమంది. ఈ సృష్టిలో ఎవడు చెప్పనండి వాడి మొండితనం వాడిది? ఒరే ఈ పై నుంచి దూకితే చస్తావురా, చస్తే తెచ్చాను. ఎందుకు చస్తాను దూకితే అంటే ఇంక వాడిని ఏమంటా చెప్పండి. వీళ్ళు మొండివాడు శఠులు. ఇక ఈ మొండితనంతో వాదించే వాళ్ళని బాగు చేయగలిగేవాడు ఎవడు లేడు, వాళ్ళకి దండం పెట్టకూడదు. ధూర్తం ధూర్తులు చూదగాళ్ళు. తర్వాత కపట వేషధారులు మూర్ఖులు, వీళ్ళకి దండం పెట్టకూడదు. ధావంతం పరిగెత్తే వాడికి దండం పెట్టకూడదు, పరిగెత్తూ పోతున్నాడు ఎవడో, ఏమంటో ఆగండి 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 నమస్కారం బాబు అనే పరిగెత్తే వాడికి అడ్డం పడి వాడికి వాళ్ళకి దండం పెట్టకూడదు, మహాపాప. అశుచింతత శుచిగా లేడు, బాగా శుభ్రంగా వాడు కుళ్ళిపోయిన బట్టలతో కంపు కొట్టుకుని ఉన్నాడు, అప్పుడు వెళ్ళి వాడికి దండం పెట్టడం దోషం. తర్వాత అభ్యక్త శిరసం తలంటుకుంటున్నాడు, అప్పుడు వెళ్ళి కళ్ళలో పొడిచిపోయింది నమస్కారం అండి, తలంటుకుంటున్న వాడికి దండం పెట్టకూడదట. తర్వాత జపం తన్న ఆభివాద జపం చేసేవాడికి దండం పెట్టకూడదు. జపం చేసేవాడికి దండం పెడితే నీకు అది నష్టం, వాడికి ఇది నష్టం పాపం. ఇక్కడ మాత్రం ఇది ఒక్కటి కిటికీ ఏంటంటే జపం చేసుకుంటున్న వాడికి దండం పెడితే వీడి జప పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది, అందుకని వీడి సేవ చేయడం కోసమని ఆ మాట చెప్పారు. తర్వాత వివాదశీలినం, అందరితో వాదోపవాదాలట, ప్రతి చిన్నదానికి తగాదా పడతారండి కొంతమంది, అదేంటో తెలియదు, వస్తాడు వాదమే పిడివాదం. ఎందుకు వాదిస్తారో తెలియదు, అడ్డకోలు వాదం అంటాం. ఈ వివాదశీలులకు కూడా నమస్కారం చేయకూడదు. చండం తీక్ష్ణమైన కోపంతో ఉంటారటండి కొంతమంది, అన్నిటికీ కోపమే, ఆంటి కోపం ఊంటి కోపం, అన్నం తిన్నరా పడుకో అంటాడు, ఈ అన్నిటికీ కోపం ఏం చేస్తా చెప్పండి. వీళ్ళని చెడ్డులు అంటారు, వీళ్ళకి దండం పెట్టకూడదు. వమంతం డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి డోక్కుంటున్నారు నమస్కారం అండి అని ఆ డోక్కుంటున్న వాడికి, వాంతి చేసేవాడికి నమస్కారం చెయ్యరాదు. వమంతం నా వివాదయ్యేద్ అలా వాంతి చేసుకునేవాడికి దండం పెట్టరాదు. జల మత్స్యం నీళ్ల మత్స్యలో నిలబడి గంగలోనో ఎక్కడో ఇక్కడ దాకా నిలబడ్డాడు, కృష్ణానదిలో లేక గంగానదిలో ఎత్తున్నాడు, ఎత్తున్నారా దండం అంటే వాడు ఈదేవాడు చస్తాడు గబుక్కుని, చేతులు ఎత్తి వాడు దండం పెడితే, అందువల్ల ఈదేవాడికి కూడా దండం పెట్టద్దు అన్నారు. భిక్షాన్నధారిణం, అడుక్కు తినేవాడికి భిక్ష ఎత్తుకు బతికేవాడికి దండం పెట్టకూడదట. నిద్రపోతున్నాడు ఎవరో లేపి, నిద్రపోతున్నారా లేవండి లేవండి దండం పెట్టాలి, అని వాడు లేపి దండం పెట్టడం దోషం అన్నారు. నిద్రపోతున్న వాడికి దండం పెట్టరాదు. కాస్త మీ పాదశమైనా దక్కనివ్వండి అని నిద్రపోతున్న వాడి కాళ్ళు డామల్లో అదేదో సినిమాలో సూర్యకాంత దండం పెట్టాడు కదా, దండం పెడితే అది మహాపాపం అట. భర్తృఘ్నీయం రహస్యంగా ఎవరికి తెలియకుండా రోకలి బండతో భర్త పుర్రి మీద ఒక దెబ్బ కొట్టి చంపేసిన ఆవిడికి దండం పెట్టకూడదట. తర్వాత పుష్పిణి రజస్సులైన స్త్రీకి దండం పెట్టకూడదు. జారం వేశ్యలకి దండం పెట్టకూడదు. సూతికా ప్రసవమై హాస్పిటల్లో 11 రోజుల పాటు కాపురం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడికి అన్నవాడు కదా నమస్కారం అని ఆవిడికి దండం పెట్టకూడదు. గర్భపాతిని గర్భస్రావమైన వారికి నమస్కారం చేయరాదు. కృతజ్ఞని చేసిన మేలు మరిచిపోయే స్త్రీకి నమస్కారం చేయాలి. భర్తని పెళ్ళయ్యాక మళ్ళీ మొహం చూడకుండా పెట్టించుకొని స్త్రీకి నమస్కారం చేయరాదు. ఆవిడ చండి కలహిణి అంటారు. 24 అవర్స్ ఇతరులు ఎదురుకుండా భర్తను దూషించిన, చాలా అసభ్యంగా భర్తతో ప్రవర్తించిన ఆవిడ చండి అంటారు. ఆవిడికి దండం పెట్టకూడదు. సభాయాం యజ్ఞశాలాయాం దేవత యతనేశ్వరి, సభల్లో యజ్ఞశాలలో ప్రధాన పురుషుని విడిచిపెట్టి తక్కిన వారు ఒకరికొకరు దండం పెట్టుకోకూడదు. ఇక్కడ పురాణ సభ జరుగుతోంది, కూర్చోడానికి ఒక ఆయన వచ్చాడు, బాగున్నారా అని ఏమంటే రామచంద్రరావు గారు నమస్కారం అంటే ఈ రీళ్ళు ఆయన దండం పెట్టకూడదు. ఇచ్చేటట్టు ఈ సభలో అందరూ వక్తలు అందరూ శ్రోతలు కారు, ఒక్కడే వక్త ఉంటాడు, దక్కిన వాళ్ళందరూ శ్రోతలుగా వచ్చారట. ఈ శ్రోతలందరూ ఒకే విష్ణు స్వరూపాలు. ఈ సమయంలో వక్త తప్ప దక్కిన వారు ఎవరికి నమస్కారం చేసినా దైవ దూషణ అని ఒక నేరం అటది. అంచేది ఎట్టి పరిస్థితులలోనూ ఈ పురాణానికి వచ్చేటప్పుడు దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు యజ్ఞశాలలో కూడా చెప్పాడు, అక్కడ ప్రధాన పురుషుణ్ణి విడిచిపెట్టి దక్కిన వారు ఎవరికి దండం పెట్టకూడదు. అందువల్ల ఇంకెవరైనా వచ్చారు నిన్న మా కృష్ణుడు చేసిన దండం పెట్టడం అనేది ఇలాంటి దోషాలు అన్నమాట, తెలియక చేసినవి. ఇప్పుడు ఇవాళ చెప్పాడు అదొద్దని. తర్వాత ప్రత్యేకంతు నమస్కారో హంతి పుణ్యం పురాకృతం, ఈ సభలలో యజ్ఞశాలలో దేవాలయాలలో ఇలా ప్రత్యేకంగా ఒకరికొకరు అభివాదం చేసుకుంటే ఏమిటి నష్టం? నేను కృష్ణార్జునరావు గారికి దండం పెట్టలేక, నేను రామచంద్రరావు గారికి దండం పెట్టలేక, నేను ఈ సత్యనారాయణ గారికి దండం పెడితే ఏమిటి నష్టం అంటే ప్రత్యేకంతు నమస్కార, ఇలా ఈ ప్రత్యేకంగా వ్యక్తి వ్యక్తిని విడదీసి నమస్కారం చేస్తే హంతి పుణ్యం పురాకృతం, ఈనాటి వరకు నువ్వు చేసిన మొత్తం పుణ్యం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. తలంటుకు స్నానం చేసిన వాడికి తలలో ఉండే మలినం తుడిచిపెట్టుకుపోయినట్టుగా. అందువల్లే ఇట్టి పరిస్థితుల్లో సూతుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టలేదు చూడండి మీరు. సౌనకాది మహర్షులు పురాణం దొరుకుతోంది, సూతుడు చెబుతున్నాడు బలరాముడు వస్తే కూడా దండం పెట్టలేదు వాడు. సూత మహర్షి కూడా బలరాముడు వస్తే లేచి నిలబడలేదట. బలరాముడు గొళ్ళు మంటే ఆ సూతుడు ఎత్తి మీద కొట్టేశాడు రోగంతో, ఎరా నీ వస్తే దండం పెట్టవా అని. అందరూ హాహాకారాలు చేశారు, ఏమిటి బలరామా ఎంత పని చేసావు, నువ్వు తీర్థయాత్ర చేయడానికి బయలుదేరావు, వస్తూ వస్తూ ఈ నైవిశారణ్యానికి వచ్చావు, ఇక్కడ 18 పురాణాలు చెబుతున్న ఈ సూతుడు బ్రహ్మస్థానంతో ఉన్నాడు. ఎవడు 18 పురాణాలు చెబుతాడో వాడు సాక్షాత్తు బ్రహ్మ, వాడు ఈ సృష్టిలో దేవుడు వచ్చిన లేచి నిలబడకూడదు, అటువంటి స్థానం మేము ఇచ్చాం బ్రహ్మస్థానం. అటువంటి వాణ్ణి నువ్వు లేవలేదనే కోపంతో రోకలతో ఒకటి చంపేశావు, నువ్వు బ్రహ్మహత్యా పాపం తొట్టుకున్నావు అన్నట్ట. అప్పుడు బలరాముడు అంతటి వాడు అనంతుడు ఆదిశేషుడు విష్ణువు శిశ్వరూపుడు ఏడ్చి నేనేం చేయనన్నట్ట, ఏం చేస్తావో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారట. అప్పుడు ఆయన్ని మళ్ళీ ఆత్మావయ పుత్రనామాశ అనే మంత్రంతో బతికించాడు సూతుణ్ణి, బతికించి బ్రహ్మాయు ఇచ్చాట, నీకు శాశ్వతంగా బ్రహ్మాయుర్దయం ఉండుగాక అని. అంటే బలరాముడు ఇక్కడికి వస్తే నాకు కూడా బ్రహ్మాయుర్దయం వస్తుంది, చంపేస్తాను. అలా బ్రహ్మాయుర్దయం ఇచ్చాక ఏం చేసేట, ఇక్కడతో ఆగల ఇంకా ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అన్నట్ట. అనగానే ఇల్వలాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, పాపాత్ముడు వాడు, వాడు పర్వదినాల్లో వచ్చి మా యజ్ఞాలు పాడు చేస్తున్నాడు, వాడిని తప్పమంటే అప్పుడు ఆ ఇల్వలాసురుడిని కూడా చంపి ప్రాయశ్చిత్తం చేసుకుని వాళ్ళందరికీ దానాలు చేసుకుని వెళ్ళవలసి వచ్చింది. బలరాముడు అతడు బతికించిన పూర్తి పాపం పోలా. కాబట్టి ఇవి నియమాలు. రేపటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటా పుల్లయ్యప్ప గారు నమస్కారం బాగున్నారా, ఇక్కడ మాత్రం చెయ్యకండి. మరి ఇచ్చేదంటే నారదుడు పురాణంలో సనక సనందనాథులు చెప్పిన రహస్యాలు. అంచేత సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేష్వపి, సభలలో యజ్ఞశాలలో దేవాలయాలలో ఇలా ప్రత్యేక నమస్కారాలు చేయడం పురాకృత పుణ్యాన్ని తొలగిస్తుంది. శ్రాద్ధం వ్రతం తథా దానం దేవతాభ్యర్చనం తథా యజ్ఞం చ తర్పణం చేయవ కుర్వంతన్నాభివాదయేత్. అక్కడితో అయ్యిందా? శ్రాద్ధం చేస్తున్నవాడిని శ్రాద్ధం పెడుతున్నాడు ఎవడో అప్పుడు వెళ్ళి నమస్కారం అనకూడదు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు ఒకడు, లేక ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఒకడు, అప్పుడు ఆ వ్రతం చేస్తున్నవాడికి దండం పెట్టకూడదు. దానం చేస్తున్నాడు ఎవడో, అప్పుడు ఆ దానం చేసేవాడికి దండం పెట్టకూడదు. అలాగే యజ్ఞం చేస్తున్నాడు ఒకడు, దేవార్చన చేస్తున్నాడు ఒకడు, సూర్యుడికి తర్పణం ఇస్తున్నాడు లేక గాయత్రికి అర్ఘ్యం ఇస్తున్నాడు, వాళ్ళకి దండం పెట్టకూడదు. అది మహాదోషం. ఇంకా నమస్కారం చేశాక బయట ఇక్కడ ఈ లోపలికి వచ్చే ఎలాగో పెట్టరు, బయట ఎవరో ఒకళ్ళొకళ్ళు నమస్కారం అన్నారు, ఏమండి మురళీ గారు దండం అనగానే వెంటనే మురళీ గారు దండం పెట్టిన వాడికి ప్రతి నమస్కారం చేయాలట. అలా చెయ్యని వాడికి ఇంకా మళ్ళీ జీవితంలో దండం పెట్టకూడదు. విద్వాంసులు పండితులు అయితే ఆశీర్వచనం ఇస్తారు, వాళ్ళు ఆశీర్వచనం ఇవ్వాలి. ఆశీర్వచనం చేయలేదు అనుకోండి కోపం కొద్ది, వాడికి కూడా జీవితంలో దండం పెట్టకూడదు. పద్మాకర్ గారు నమస్కారం అన్నారు, వెంటనే శుభం భూయత్ని ఆశీర్వదించాలి లోపల పైన మొత్తం మీద. నాకు వినబడేలా ఆశీర్వదించలేదని వెంకక్కర్ల లోపల కొడుక్కున్న వాడు ఆశీర్వచనం ఇస్తాడు. అలా ఆశీర్వచనం చేయకపోతే ఇక వాడికి జీవితంలో దండం పెట్టకపో. ఆశీర్వచనం చేయని వాడికి దండం పెడితే మహాపాపంట. అలా చెయ్యరా అంటే చెయ్యని వాళ్ళు ఉంటారు, కోపం వస్తుళ్ళు మండి ఎందుకో, అవతల వాడిని ఆశీర్వదించడం ఏంటి వీడు మొహం అనే కోపంతో లోపల తిట్టుకుంటున్నాడు అనుకోండి, వాడికి అన్నం పెడితే మహాబాబు. ఇక నాభివాచ్య సవిజ్ఞేయో, ఎవరైతే ఇలాంటి వాళ్ళకి తెలియక దోషంతో నమస్కారం చేశారో, ఇంతవరకు జరిగిపోయింది మరి ఏం చేస్తున్నాం మనం ఇవన్నీ, మీరు ఏమో నారద పురాణం దాకా మాకు చెప్పలేదు, ఎంతో పూర్వం ఏ దిక్కుమలుడు చెప్పలేదు, మా పరిస్థితి ఏమిటి, మా జీవితం అంతా ఎంతైనా మా పుణ్యం పోయిందంటే, పేదవాడికి అయితే ఒక నల్లని ఆవును చూసుకోమన్నాడు దారిద్ర్యంతో దాన శక్తి లేనటువంటి వాడికి. ఒక నల్ల ఆవును చూసుకుని ఒక వారం రోజులు 9 రోజులు ఆ కపిల గోవు చుట్టూతా 3 సార్లు చొప్పున ప్రదక్షిణం చేసి ఆ చివరిని తోకకుంటుంది కదా ఆ కుచ్చుని శిరస్సు మీద ధరించాలి. శక్తి కలిగిన వాడికి దానం, గోవును దానం చేయగలిగిన వాడు ఉంటాడే వాడు నల్లని ఆవుని కపిల గోవు అంటాం దానిని ఎంతో కొంత సువర్ణంతో దానం చేసుకుంటే వాడికి జీవితంలోకి ఎటువంటి దోషం లేకుండా మహాజ్ఞాని అవుతాడు. మొదవులలోకో కపిలగోవు వరిష్ఠము, ఆవులలో ఆవులే చాలా గొప్ప అని చెప్పాం, అత్యద్భుతమైన ఆవులంటే వాటి గొప్పతనం అంత ఇంత అని ఎవరూ చెప్పలేరు. అందులో కపిలగోవు మరింత వరిష్ఠం. ఏమంటే ఎందుకంత దానికి ఆ శక్తి వచ్చింది అని అనుమానం వచ్చింది నారదుని. మరి ఆవులన్నీ గొప్ప ఉంటున్నారు, అసలు ఈ ఆవులకి శక్తి ఎలా వచ్చింది, అందులో ఈ కపిల గోవుకి ఆ శక్తి ఎలా వచ్చింది, అసలు కపిల ఎలా ఏర్పడింది అనగాని అయితే చెబుతున్నా విను, ఒకప్పుడు దేవతలు ఆకలికి తట్టుకోలేకపోయారట సృష్టి ఆరంభ కాలంలో. మనందరికీ ఒక అనుమానం ఉంది, అమృతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే పాల సముద్రం చిరిగితే అమృతం పుట్టిందండి. కామధేను ఎక్కడి నుంచి పుట్టింది, పాల సముద్రం తిరిగితే పుట్టిందండి. ఐరావతం అందులోంచి పుట్టిందండి, లక్ష్మి అందులోంచి పుట్టింది, చంద్రుడు అందులోంచి పుట్టాడు. అంటే అంత పూర్వం విష్ణుమూర్తికి లక్ష్మి భార్య లేదా, మరి అంత పూర్వం ఇంద్రాది దేవతలకు అమృతం లేదా, మరి పాల సముద్రంలో పుట్టనికితం సముద్రం మదనం చెయ్యనికితం అంటే బలిచక్రవర్తి రాణికితం ప్రహ్లాదాది కాలంలో దేవతలకు అమృతం లేదా, గుర్తుపెట్టుకోవలసిన మాట. దూర్వాస మహర్షి ఒకనాడు వస్తూ ఉంటే ఇంద్రుడు ఐరావతం మీద ఎదురయ్యాడు. అప్పుడు దూర్వాసుడు ఆయనకు దండ ఇచ్చాడు. ఆ దండని గౌరవించకుండా దూర్వాసుడు ఇచ్చిన దండని ఆ ఐరావతం తొండం మీద వేశాడు ఆయన. అది తీసి నేల మీద వేసి తొక్కేసింది. అప్పుడు దూర్వాసుడి కోపం వచ్చి, నీ ఐశ్వర్యం అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోగాక అని చెప్పించాడు. ఐశ్వర్యం అంటే విష్ణు భార్య లక్ష్మి, ఇంద్రుడి దగ్గరుండే కామధేనువు, అమృతం, ఐరావతం, ఉచ్చైశ్వరం, ఇవన్నీ చంద్రుడు మొత్తం సముద్రంలో కలిసిపోయాయి. ఆ కలిసిపోయినవి మళ్ళీ బయటికి రావడానికి పాల సముద్రం చిరికారు వాళ్ళు. అంటే అంత పూర్వం వాళ్ళ దగ్గర ఉన్నాయి, శాపవశాత్తు ఇవన్నీ పోయాయి అన్నమాట. అంతఃపూర్వం ఎలా ఉన్నాయి అంటే అది అసలు కథ. మొట్టమొదటి అమృతం పుట్టిన కథ కావాలి మనకి, మధ్యలో పోయినవి రావడం కాదు. నా దగ్గర సైకిల్ ఉందండి, ఎవడో దొంగడు ఎత్తుపోయాడు, తర్వాత పోలీసు వాడు పట్టుకొని ఒక సైకిల్ వారేసారు అనుకోండి, ఈ డొక్కు సైకిల్ రావడానికి పూర్వం కొత్త సైకిల్ ఉందిగా నాకు, ఆ కొత్త సైకిల్ కొన్న వైనం ఏమిటో అది కథ. అటువంటి విశేషాన్ని సనక సనందనాది మహర్షులు ఆ నారదునికి ఇలా వివరించారట. ఏమిటంటే, సృష్టి ఆరంభ కాలంలో పాపం దేవతలకు ఆకలేసింది, కిలకిల్లాడారు. చాలా కాలం వాళ్ళు పుట్టాక వాళ్ళకి తిండి లేదు, ఏర్పాటు చేయలేదు బ్రహ్మదేవుడు. సృష్టించాడు కానీ నో ఫుడ్, ఎప్పుడైతే ఫుడ్ లేదో నో బెడ్. ఆకలితో మాడేవాడికి నిద్రే వస్తుంది. బంగారం లాంటి మెత్తని పొరిపించినా మీరు వాడికి ఆకలి మాడిపోతుంటే నిద్ర పట్టదు. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టి నెత్తి మీద కత్తి వేళ్ళాడు కట్టే రోజు సన్నగా దారానికి తినగలడా వాడు? ఆ కత్తి ఎప్పుడు దిగి నెత్తి మీద ఉడుకుని భయం. ఇవన్నీ కొన్ని ప్రమాదాలు. అందువల్ల దేవతలు నిద్ర పట్టక ఆకలి తట్టుకోలేక దేవతలు ఆకొని దేవత చేష్టుని కానంగోవ ఆ కమల జల్ముడమృతమిచ్చిన. ఈ కథ వినడం కోసం మిమ్మల్ని వాడు ప్రత్యేకంగా రమ్మన్నాను. ఇది ఒక అత్యద్భుతమైన జీవితానికి ఉపయోగపడే గొప్ప కథ. మొదమారగా త్రావ, ఈ దేవతల ఆకలి తట్టుకోలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ సృష్టికర్త, నాలుగు ముఖాల వాడ, పరమ పుణ్యాత్ముడ, దేవచ్చేష్ట పితామహ, మమ్మల్ని సృష్టించావు, ఆహారం మాత్రం పెట్టలేదు, ఆహారం లేక మేము మలమల మాడిపోతున్నాం, మమ్మల్ని కాపాడు, రక్షించు బావో అని మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏమన్నాడో తెలుసా, నాయనలారా ఇదిగో నా దివ్య దృష్టితోటి కళ్ళ చూపుల్లోంచి మీకు ఒక దివ్యమైన అమృతం సృష్టిస్తున్నాను, చావులేనిది, రుచి కలిగినది ఆహారం చూడండి అని తన కంటి చూపులోంచి సృష్టించిచ్చాడు. అది అమృతం అన్నమాట. తాగండి అన్నట్ట, శుభ్రంగా తాగారు వాళ్ళు. మంచి రుచిగా ఉంది, ఆ చెట్ట తీయగా ఉంది. అంటే షుగర్ ఎక్కువేయడం వల్ల కాఫీలో షుగర్ ఎక్కువైపోయినటువంటి ఈ దీపి కాదు, అదొక అద్భుతమైన దీపి. తాగారు అమృతం అంతా. అలా అమృతం తాగుతూ ఉంటే చిట్ట చివరగా చంద్రుడికి అమృతం పోస్తున్నారట. ఆ చంద్రుడి చేతిలో పాత్ర నేల మీద ఒలిగిపోయింది. ఒక్కొక్కటి దురదృష్టం అది, ఒక్కొక్కటి దురదృష్టం అంతా నాకు తేలిగ్గా బాగు చేయలేం. 1000 రూపాయలు కట్ట దానం చేసినా సరే వీడు జాతకం ఎవడో పట్టుకుపోతూ ఉంటాడు. అలాగా ఆయన చేతిలో పాత్ర కింద ఒలిగిపోయింది. ఆ ఒలికిపోయిన పాత్రలోంచి, ఆ అమృతంలోంచి ఒక అత్యద్భుతమైన వస్తువు పుట్టింది. అది సురభి. చంద్రుడి చేతిలోని అమృతం ఒలకడం వల్ల ఆ అమృతంలోంచి పుట్టినటువంటి దానిని సురభి అన్నారు. కామధేను అంటే అది. అద్భుతమైన అమృతం నుంచి పుట్టింది కాబట్టి దాని పాలు కూడా అమృతంలో ఉంటాయి. ఇప్పటికి కూడా ఆవు పాలు చాలా రుచి, వేడి చేస్తుందంటారు, పిచ్చమాట అది. 2 రోజులు తాగితే 3 రోజులకు అలవాటు పడితే ఆవు పాలు అమృతంతో సమానం అన్నారు. ఎన్ని పురాణాలు చెప్పే తెలుసా, అమృతం తాగడం ఎంతో ఆవు పాలు తాగడం అంతటి నిత్యం. ఆవు పాలు తాగేవాడు దేవతల స్వరూపాన్ని పొందుతాడు. ఆవు పాలు బలం, ఆవు పాలు సుగుణాలు ఇస్తాయి, జ్ఞానం ఇస్తుంది, బుద్ధి ఇస్తుంది. గేదె పాలు మందం, గేదె పెరుగు మందం, వాడికి అంత జ్ఞాపక శక్తి ఉండదు. ఆవు పాలు అంటే సాక్షాత్తు భూలోకంలో అమృతానికి మారుగా ఇచ్చారు. బాడీకి వేడంటండి, ఇది కేడీలు చెప్పేవాడ తప్ప బాడీకి వేడి చేయదు అది. 100కి 100 పళ్ళు పరమ పవిత్రం అమృతం అది. ఇక వేడి ఏమిటంటే నీకు అలవాటు లేక కొత్త అనిపించటం. నేను చెప్పిన మాట నమ్మకంతో తాగండి, 9 రోజుల నుంచి శరీరపు కాంతి ఎంత మార్పు. నాకెవరైనా ఇస్తే ఆవు అలా తాగుతుంది, నాకు లేదు దురదృష్టం, ఉంటే తాగేవాడిని. అంచేత ఆ అమృతం నుంచి పుట్టినటువంటి కామధేను ఉన్నదే అది పుట్టిందిట. దానికి క్రమేపి అది సౌరభేయుల నదిపు ఉత్పాదించి చాలా మంది పిల్లలు పుట్టారు. వరస పెట్టి వెళ్ళని సౌరభేయులు అన్నారు, అంటే నందినీదేను మొదలైన అన్నమాట. చాలా ఆవుదూడలు పుట్టాయి, అవన్నీ లక్ష సంఖ్యలో గడిపోయాయిట. ఆ సురభికి కామధేనువుకి లక్ష సంతానం, ఎక్కువ ఆవులే. అవి పాలన్నీ అవి తల్లిలాగే ఇవ్వడం మొదలెట్టాయిట. ఒకనాటి పెరిగిపోయాయిగా మరి పిల్లలు, అవన్నీ ఒకే చోట ఉండడం కష్టం. ఇంద్రుడు అన్నట్ట ఈ సురభిన్నే పట్టుకుపోతా మరి చంద్రుడి ఆకలి ఎలా తీరుతుంది అన్నట్ట. చంద్రుడికి ఆకలి ఒకటే ఆకలి, వాడి శరీరం మీద ఈ ఆవు పాలు చెమ్మండి, ఆ ఆవు పాలు పూర్తిగా తాగలేడు వాడు. అందువల్లే సంవత్సరంలో సగం రోజులు క్షీణిస్తాడు, సగం రోజులు బాగుంటాడు ఆయన కర్మ. అది ప్రారంభ కాలంలో పూర్తిగా అమృతం తాగలిగి ఉంటే చంద్రుడికి క్షయం ఉండేది కాదట. అమావాస్య రోజులు ఉండేవి కావు, శుక్లపక్షం కృష్ణపక్షం. అది లేకపోయింది, ఈ ఆవు పాలు కొంచెం జమ్మండి అని చంద్రుడు ఆకాశానికి పంపారు. ఆ తరువాత ఇంద్రుడేమో కామధేనువును పట్టుకుపోయాడు. ఈ పిల్లలందరినీ పట్టుకెడదామంటే స్వర్గం సరిపోయేటట్లేదు, అందుకని మీ ఇష్టం వచ్చిన చోటు తిరగండి అన్నట్ట. అమ్మ నువ్వు లేకుండా మేమంతా ఎక్కడ తిరుగుతామన్నారని ఈ పిల్లలు. తల్లి అంటే అభిమానం కదా మరి, అందుకని మీ ఇష్టం వచ్చేటు తిరగండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకం స్వర్గం గురికే తాత్కాలికమైనది. మోక్షం పొందాలంటే గొప్ప వాళ్ళు అవ్వాలంటే భూలోకానికి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళండి ఎవరైనా, అది పుణ్యభూమి. కొండ ఎనగానే అవన్నీ భూలోకానికి వచ్చాయట. ఆ కైలాసనాథుడు భూలోక కైలాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ భూలోక కైలాసమే వెండి కొండ, అదే హిమాలయ పర్వతాల్లో ఉన్నది. పైనున్న కైలాసమే కాకుండా భూలోకంలో కూడా ఓ తాత్కాలిక కైలాసం ఉన్నది, అది హిమాలయ పర్వతాల్లో ఉండే కైలాస శిఖరం అన్నమాట. అక్కడ ఎక్కువగా విహరిస్తూ ఉంటాడు శివుడు. ఇవన్నీ కలిసి భూలోకం పరమ పవిత్రంట, అందాల క్షేత్రంట, మోక్ష భూమిట, కర్మ భూమిట, ఆర్ష భూమిట అని వెతుక్కుంటూ కైలాసానికి వచ్చాయి ఒకనాడు. ఒక ఎప్పుడు హిమగిరి ఉపరితల మలంకరించుచునవి శంకయించుకలేక ఉన్నెడ, వానిలో ఒకటి లేక చన్నుగుడువ తదాస్య నిశ్శల్దమైన దుగ్ధ పేనము పవమాన నిగతి తూలి తపముగ్రముగ జేయు సూలి మౌళిబడిన అదేవుడధిక కోపంబుగదురా. ఈ విధంగా విహాయిగా యథేచ్ఛగా శంకించక పెంకంతో పొంకంతో శంకరుడుండేటటువంటి కైలాస పర్వత ప్రాంగణానికి వచ్చాయి. అలా తిరుగుతూ ఉంటే అందులో ఒక లేగదోడకి తెలియక ఓ చోటకు వచ్చింది. తెల్లని ఒక ఆకారాన్ని చూసిందట, ఇదేదో తెల్లని మంచు ముద్దేమో అనడు, అది శివుడు శుభ్రంగా తపస్సు చేసుకుంటాడు. ఆయన ఆయన్ను చూచి తెలియక అక్కడ తిరుగుతూ ఆయన మీద నుంచి అటు ఇటు వెళ్ళింది పాపం. ఆ వెడుతున్నప్పుడు కొంచెం ఆకలి వేసింది, ఆకలిలో తలపైకెత్తి తల్లి పాలు ఇలా లాగిందిట. ఆ తాగుతుంటే అందులో నొరగొచ్చింది, శివుడి మూపు మీద ఉంది పాలు తాగింది. శివుడు ఎంత గొప్పవాడో చూడండి, మీదకెక్కిన దూడని పట్టించుకోట్లా ఆ దూడని క్షమించి విడిచిపెట్టాడు ఆయన. ఆయనకి వెళ్ళి మనమంతా ఆయన మీదే ఉన్నాం అనుకుంటాడు ఆయన, అందుకని దూడ పైకెక్కినా పట్టించుకోలేదుట. అది ఆకలితో తల్లి పాలు ఆ పైన ఎగురుతున్నటువంటి ఒకనొక ఆవు పాలు పితికి తాగుతోంది. ఆ నొరగుంటుందిగా, ఆ నొరగ బుడగలగా వచ్చి శివుడి నెత్తి మీద పడింది, అది ఎంగిలి బుడగ. అంతవరకు బాగానే ఉంది, దూడ పైకెక్కి తొక్కిన కోపగింతలు శివుడు ఈ బుడగ పడగానే ఎంగిలి బుడగ ఒళ్ళు మండింది. ఓ శిఖరు మాలుకురు ఎలా ఇంత ఆకుండా చూస్తున్నాడు, పైకెక్కిన ఇష్టం తోటి తొక్కేస్తున్నావు, చట్టాడెక్కి తొక్కేళ్ళు అని ఊరుకున్నా, నా నెత్తి మీద ఎంగిలి బుడగ వేస్తావా అందరగా అని అధిక కోపం బుగదురు పళ్ళు పటపట కొరికాడు ఆ జటాధారి కైలాసనాథుడు శంకరుడు. చిత్తర కన్నదురులెగయ్య విచ్చిన ఆ మూడవ కన్ను తెరిచేట కోపంగా తెరిచి అతనునే కోపం తగ్గించేట మళ్ళీ పాపం ఆ కాశాపట్లో అనవసరం ఎందుకు లేదు. ఆ తెరిచి మూసే లోపు ఒక రకమైన ద్రవం ఆ మూడవ గంటలో వచ్చింది. పూర్తిగా తెరుచుంటే చచ్చేపోనది. అలా కాకుండా అంతలోనే మూసేయడం వల్ల అందులోంచి పొగ మాత్రం నల్లని ఒక జాలు వచ్చిందిట. దాంతో ఈ తెల్లని ఆవు దూడ నల్లగా మాడిపోయిందిట. దాంతో పాటు మొత్తం ఈ దూడలన్నిటి మీదకి ఆ పొగ వెళ్ళిపోయిందిట.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.